పెద్ద కుమారుడు మత్సరము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడవైన తండ్రి, కృప కలిగిన దేవ, ఇదిన ముందు మీ పాద సాధ్యమునకు మేము వచ్చి ఉండగా మీ కృపను మాకు అనుగ్రహించి మేము నేర్చుకునవలసినటువంటి వాక్యమును హృదయపూర్వకంగా నేర్చుకున్నట్లుగా ఆ నేర్చుకున్నటువంటి వాక్యమునకు విధేయులమై జీవించేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమందు లూకాసు వార్త 15:24-32 చదివి గ్రహించాలని చెప్పి కోరుతున్నాను. 24వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ నా కుమారుడు తప్పిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటి వారు సంతోషపడిసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయాను, కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుతున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించితివని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఈ చదవబడినటువంటి భాగంలో మనకు పెద్ద కుమారుని గురించి చెప్పబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ లూకాసు వార్త 15వ అధ్యాయమును మనం చదివినట్లయితే ఇక్కడ చివరి భాగంలో తప్పిపోయిన కుమారుడు లేక చిన్న కుమారుడు ఉపమానం అని చెప్పి మనం చదువుతూ ఉంటాం. ఈ ఉపమానంలో చివరిగా చెప్పబడింది పెద్ద కుమారుని గురించి చెప్పబడింది. ఇంతకు మునుపు జరిగినటువంటి విషయం ఏమిటంటే, చిన్న కుమారుడు తన తండ్రిని ఆస్తి అడిగి తీసుకుని దూరంగా వెళ్ళిపోతాడు. తన ఆస్తిని అంతటినీ పాడు చేసి తనకు తినేందుకు కూడా ఏమి లేనటువంటి పరిస్థితులలో గ్రహింపునంది పశ్చాత్తాపంతో ఇంటికి తిరిగి వస్తాడు. ఆ సమయంలో తండ్రి ప్రేమతో తనను ఆహ్వానించి తన సంతోషము చేత చనిపోవలసినటువంటి తన కుమారుడు మరల ఎన్నడను తనను చూడడు అని అనుకున్నటువంటి కుమారుడు తిరిగి వచ్చినందువలన తనను చూడగలిగినందున తన సంతోషముతో ఒక కొవ్విన దూడను వధించి ఈ యొక్క నాట్యములను తర్వాత ఈ యొక్క భోజనములను వీటిని ఏర్పాటు చేయమని చెప్పాడు. ఆ సమయంలోనే ఈ పెద్ద కుమారుడు పొలంలో ఉన్నాడు. అయితే పొలంలో పనులు చూసుకుని తిరిగి వచ్చాడు. వస్తున్నప్పుడు ఇంటి దగ్గర నాట్యములు తర్వాత ఈ యొక్క పాటలు ఇదంతా కూడా వినబడుతూ ఉన్నాయి. ఇదంతా వినినప్పుడు దాసుని పిలిచి, ఏమిటి ఇది అంతాను అని అడిగాడు. అడిగితే, నీ తమ్ముడు తిరిగి వచ్చాడు ఆ సంతోషంతో, నీ తండ్రి కొవ్విన దూడను వధించమని చెప్పాడు, ఇదిగో ఈ నాట్యము సంగీతము ఇవన్నీ కూడాను దానికి సంబంధించినవి అని చెప్పాడనమాట. వెంటనే మనోడు బిగుసుకుపోయాడు. ఏమైందంటే, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను, గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని అతని బతిమాలు కొనెను. ఇది జరిగినటువంటిది. ఎప్పుడైతే తన తమ్ముడు తిరిగి వచ్చాడని తెలుసుకున్నాడో ఈ పెద్ద కుమారుడు, తాను లోపల వెళ్ళటానికి ఇష్టపడలేదు. తనకి వెంటనే ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క మత్సరం అనేటువంటిది వెంటనే బయటికి కనబడిపోయింది. ఏమిటి, ఇంతకాలం నేను ఇక్కడ ఉంటే నీ దగ్గరే ఉన్నాను, మాట ఇప్పుడు నేను జవదాట్లేదు, అయితే నా యొక్క స్నేహితులతో సంతోషించేటట్లు ఒక దూడనైనా నువ్వు ఇవ్వలేదు. అయితే ఈ నీ కుమారుడు డబ్బు తీసుకెళ్ళిపోయాడు, అంత ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేశాడు వేశ్యలతోనూ తన ఇష్టానుసారంగాను. అయితే వాడు తిరిగి రాగానే వాని నిమిత్తము నువ్వు ఇలాంటి వెల్కమ్ పార్టీ ఇస్తావా? ఇదిగో పెద్ద భోజనాలు ఏర్పాటు చేసావు, నాట్యం ఏర్పాటు చేసావు, అదేవిధంగా సంగీతం అని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసావు, ఎలా కనపడుతున్నాను అనేటువంటిది ఇతని యొక్క ప్రశ్న అన్నమాట. సో తండ్రి పాపం సముదాయించి లోపలికి రమ్మని ఇతనిని బతిమలాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనము ఈ యొక్క తప్పిపోయిన కుమారుని గురించి ఆలోచిస్తూ ఉంటాం, అతని గురించి, అతని యొక్క నేచర్ గురించి, అతను చేసినటువంటి దాని గురించి, అతను తిరిగి వచ్చటం గురించి, దీనిని గురించి ఆలోచిస్తూ ఉంటాం. తప్పిపోయిన కుమారుడు అనేటువంటిది ఒక తప్పిపోయినటువంటి పాపిని సూచిస్తూ చాలాసార్లు మనం దానిని చదువుకుంటూ ఉంటాం. అయితే పెద్ద కుమారుని గురించి పెద్దగా ఆలోచించం మనం. అయితే పెద్ద కుమారుడు అనేటువంటిది ఒక విశ్వాసిని గురించి తెలియజేస్తూ ఉన్నది. ఒక విశ్వాసికి, విశ్వాసి అంటే తండ్రి దగ్గర ఎప్పుడు ఉండేటువంటి వాడే, విశ్వాసంతో ఆయనతో నడుస్తున్నటువంటి వాడే, కానీ తనలో కూడా అకేషనల్గా అప్పుడప్పుడు ఇలాంటి మత్సరం అనేటువంటిది, అసూయ అనేటువంటిది అప్పుడప్పుడు కనపడవచ్చు. పెద్ద కుమారుని గురించి మనం చదువుకోవటం అనేటువంటిది ఒక విశ్వాసిగా మనకి చాలా చాలా అవసరం. ఈ పెద్ద కుమారుడిని గురించి ముందు మనం చూద్దాం. తను తన తండ్రితోనే ఉన్నాడు, మొదటి నుండి తన తండ్రితోనే ఉన్నాడు. తన తండ్రి మాటకి ఇప్పుడు చవదాటలేదు, ఆస్తి ఇవ్వమని తన తమ్ముళ్ళగా అడగలేదు, కాబట్టి మంచిగా తండ్రితో కలిసి అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాడే. రెండవది ఏంటంటే అతను బాధ్యత కలిగినటువంటి వాడు, ఎందుకంటే మనకి తన తమ్ముడు తిరిగి వచ్చిన సమయంలో పొలంలో ఉన్నాడని చెప్తున్నారు, పొలం నుండి తిరిగి వస్తున్నాడని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటన్నమాట, తను ప్రతి దినము వాడి దగ్గరికి వెళ్ళి అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, పని చేసుకుంటున్నాడు, బాధ్యతాయుతంగా ఉంటున్నాడు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అతను ఉంటున్నాడు. దీనిని బట్టి తన తమ్ముడు ఎప్పుడైతే తన ఆస్తిని తీసుకుని తన తండ్రిని బాధపరిచి దూరంగా వెళ్ళిపోయాడో, తానేమనుకున్నాడంటే తన తండ్రి తనకు ఎక్కువ ఘనతను, ట్రీట్మెంట్లో బెటర్ ట్రీట్మెంట్ను ఇస్తాడని చెప్పి అనుకున్నాడు. అంటే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినా సరే తన తమ్ముని కన్నా కూడాను ఇతనికి, పెద్ద కుమారునికి ఎక్కువ గౌరవం అనేటువంటిది ఇవ్వాలని చెప్పి, ఇస్తాడని చెప్పి ఇతని యొక్క లోపల ఉన్నటువంటి ఉద్దేశం. ఎందువలన, ఇతను ఎప్పుడూ తన తండ్రిని బాధపరచలేదు కాబట్టి నాకు ఇవ్వవలసినటువంటి ఘనత అనేటువంటిది, ట్రీట్మెంట్ అనేటువంటిది బెటర్గా ఉంటుందని తాను దృఢంగా నమ్మాడు. తన తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు తన తమ్మునికి అలాంటి వెల్కమ్ తండ్రి ఇస్తాడని చెప్పి తాను ఊహించలేదు. తర్వాత తను ఇవ్వకూడదని కూడా తన హృదయంలో అనుకున్నాడు. ఎందుకంటే మొదటిగా తండ్రి ఉండగానే నాకు వచ్చేటువంటి ఆస్తిని పంచి ఇమ్మని చెప్పి అడిగాడు. తండ్రిని ఉండగానే కుమారులకి ఆస్తి వస్తుందా? రాదు కదా. చనిపోయిన తర్వాత వారి ఆస్తి, తండ్రికి ఏమైనా ఆస్తి మిగిలి ఉన్నట్లయితే ఆ ఆస్తిని పిల్లలు పంచుకుంటూ ఉంటారు. కానీ తండ్రి ప్రతికుండంగానే దౌర్జన్యంగా బాధ పెట్టి తనకు రావాల్సినటువంటి ఆస్తిని తీసుకుని దూరంగా వెళ్ళిపోయినటువంటి వాడు, కాబట్టి తన తమ్ముని తండ్రి ద్వేషించాలని చెప్పి అనుకున్నాడు. తాను ద్వేషించాడు, ఎందుకంటే తాను ఆ విధంగా వెళ్ళిపోవటం, తండ్రిని బాధ పెట్టడం తనకి ఇష్టం లేదు. అయితే తండ్రి నగుమారుడు ఆ విధంగా వెళ్ళిపోయినందువలన ద్వేషించలేదు, కానీ మరింత ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. వాడు దూరంగా వెళ్ళిపోయాడు, వాడు ఏమైపోతాడు, వాడి దగ్గర డబ్బు ఉంది, దాన్ని పట్టుకొని ప్రజలు వాడిని కొట్టి ఏం చేస్తారు, చంపేస్తారేమో, మళ్ళీ వాడిని చూడనేమో అని చెప్పి ప్రతి దినము వాడు తిరిగి రావాలి, వాడు ఎక్కడున్నా ఇంకా బ్రతికే ఉండాలని వాడిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడే తప్ప పెద్ద కుమారుని వలె చిన్న కుమారుని ఎడల ట్రీట్మెంటు చూపించలేదు తను. ఎప్పుడైతే తన తండ్రి ఈ విధమైనటువంటి వెల్కము తన తమ్మునికి ఇచ్చాడో, అప్పుడు ఏమంటున్నాడంటే ఈయన కుమారుడు తిరిగి రాగానే అంటున్నాడు. ఇదిగో వాడు రాగానే అనొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా వాడు పేరు పెట్టి చెప్పవచ్చు. కానీ ఈయన కుమారుడు అనేటువంటి మాట ఎప్పుడు వస్తుందంటే అతని మీద ద్వేషభావం ఉన్నప్పుడే వస్తుంటుంది. చాలాసార్లు మనం అలా చేస్తూ ఉంటాం కదండి. మామూలుగా ప్రతిరోజు మాట్లాడుకునే వాళ్ళమే, ప్రతిదినము కలిసి అందరం కలిసి గ్రూప్గా మాట్లాడుకునే వాళ్ళమే, కానీ తేడా వచ్చినప్పుడు మాత్రం పేరుతో కాకుండా ఇంకో విధంగా మాట్లాడుతూ ఉంటాం. ప్రతిరోజునేమంటామంటే, అదిగో గణేష్ బాగున్నాడా, లేకపోతే గణేష్ ఇలా వచ్చాడు, అలా చెప్పాడు నాకు, అది ఇది అని ఏదైనా చెప్తూ ఉంటాం. అదే తేడా వచ్చినప్పుడు ఏమంటామే, అదే గణేష్ అనేవాడే అని చెప్పి ఈ రకమైన మాట మారుతూ ఉంటుంది. తనని సంబోధించేటువంటి ఆ సంబోధనలో మార్పు మనం చూస్తూ ఉంటాం. అదే విధమైనటువంటి సంబోధనను ఈ పెద్ద కుమారుడు ఇక్కడ ఉపయోగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక రెండవది, ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ కనబరచడానికి పెద్ద కుమారునికి కారణం ఏంటంటే మత్సరం అనేటువంటిది, అసూయ అనేటువంటిది. నాకు రావాల్సినటువంటి ఘనత, నాకు రావాల్సినటువంటి సన్మానము ఏది అనేటువంటి యాటిట్యూడ్ తనలో కనిపిస్తూ ఉన్నది. చాలాసార్లు మనం కూడా ఏమనుకుంటామంటే, నాకు పలానా ఘనత రావాలి, నేనింతకాలం నుండి ఈ యొక్క సంఘంలో ఉన్నాను, నేను ఈ సంఘంలో పనిచేస్తున్నాను, నేను ఇంతగా పనిచేస్తున్నాను, ఈ పనులు చేస్తున్నాను, ఆ పనులు చేస్తున్నాను, కాబట్టి నాకు రావలసిన ఘనత ఇది అని చెప్పి మన హృదయంలో అనుకుంటూ ఉంటాం. అది ఎవరికి చెప్పకపోయినా సరే మన హృదయంలో కొంత ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది కొంత ఉంటుంది. నాకు రావలసినటువంటి ఘనత ఈ మాదిరిగా ఉండాలి, ఇలా ఉండాలి, వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకన్నా బహు ఉన్నతమైనదిగా ఉండాలి అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు ఇచ్చేటువంటి ఘనత మన హృదయములను బట్టి, తన యొక్క నిబంధనను నీవు ఏ విధంగా ఫాలో అవుతున్నావు, తన మాటకు ఎలా లోబడుతున్నావు అనేటువంటి దాన్ని బట్టి ఇస్తాడు. కానీ నీ హృదయములో నీకు వేసుకునేటువంటి మార్కులను బట్టి ఆయన ఘనత అనేటువంటిది ఉండదు. సరే, ఇక్కడ మనం చూసినప్పుడు తండ్రి యొక్క ప్రేమకును అన్న యొక్క ప్రేమకును భేదాన్ని మనం చూడగలుగుతున్నాం. మొదటగా తండ్రి తిరిగి వచ్చినటువంటి చిన్న కుమారుని నిమిత్తము ఫీస్ట్ ఏర్పాటు చేశాడు, భోజనాలు ఏర్పాటు చేశాడు, విందు ఏర్పాటు చేశాడు. అయితే పెద్దవాడికి అది నచ్చలేదు. ఇక్కడ ఈ యొక్క సన్నివేశంలో మనం తండ్రి ఇద్దరు కుమారులతోనూ బ్రతిమలాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటగా చిన్న కుమారుడు నాకు ఆస్తి ఇచ్చేయమని చెప్పినప్పుడు వాడితో బ్రతిమలాడాడు, వద్దురా నాయన, బయటికి వెళ్ళొద్దురా, ఏం జరుగుతుందో తెలీదు, ప్రపంచం ఎలా ఉన్నదో నీకు తెలియదు, చిన్నవాడేమని. వాడు కావాలి ససేమిరా కావాలి అన్నప్పుడు వాడిది వాడికి ఇచ్చేసాడు బాధపడలేక. కానీ తిరిగి వచ్చినప్పుడు ప్రేమ ఏమి మారకుండా తనను చూచుకున్నాడు. ఇదే విధంగా ఇప్పుడు పెద్ద కుమారుడు వచ్చాడు, వీడు బిగుసిపోయాడు. వీడు బిగిసిపోయిన సమయంలో కూడా తండ్రి మరలా చేరదీయటానికి, బ్రతిమలాడటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రెండు సందర్భాల్లో కూడాను తండ్రి ఇద్దరు కుమారులను కూడాను చేరదీసుకుంటానికి ప్రయత్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. తండ్రి యొక్క కన్సర్న్ ఏంటంటే ఇక్కడ ప్రేమ, తర్వాత సేఫ్టీ, సెక్యూరిటీ, యూనిటీ, ఇవన్నీ కూడాను తండ్రి ఆలోచిస్తున్నటువంటి విషయాలు. అయితే పెద్ద కుమారుడు ఏం ఆలోచిస్తున్నాడంటే లీగల్గా ఆలోచిస్తున్నాడు తప్ప ప్రేమపూరితమైనటువంటి ఆ కోణంలో ఆలోచించట్లేదు. పెద్ద కుమారుడు ఏమనుకుంటున్నాడంటే వాడు రాడికి రావాల్సినటువంటి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. వాడు వాడికి లీగల్ రైట్ ఇంకా లేనే లేదు తిరిగి రావటానికి. ఎంత తిరిగి వచ్చినా వాడికి కడుపు ఖాళీ. తండ్రి వీడిని ఆ రకంగా తీసుకొనటానికిను మరలా చేరదీయటానికిను అది దాది వీడికి మింగుడు పడలేదు. అదే తండ్రి ఏమనుకుంటున్నాడంటే తండ్రి తప్పిపోయినప్పుడు మరింత కుమారుణ్ణి ప్రేమిస్తామన్నాడు, చిన్న కుమారుణ్ణి. వాడు వెళ్ళిపోతున్నప్పుడు వాడి వైపే చూస్తూ ఉన్నాడు, వాడు వెళ్తున్నాడు వెళ్తున్నాడు వెళ్తున్నాడు, కనిచూపు మేర దాటి వెళ్ళిపోయాడు. తండ్రి బోరును ఏడ్చాడు, ఇంట్లోనికి తిరిగి వచ్చాడు, నిద్రపోలేదు, భోజనము చేయలేదు, తన పిల్లవాడిని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. దినదినము ఇదే ఆలోచన, దినదినము మేడ మీదకు వెళ్తాడు, వాడు వెళ్ళినటువంటి దారి వైపే చూస్తాడు, వాడు ఎక్కడి వరకు కనపడ్డాడో అదే ఆలోచిస్తాడు. ఏమైపోయాడో, పిల్లవాడు ఉన్నాడో చనిపోయాడో అనేటువంటి ధ్యాస తప్ప తండ్రికి మరి ఒక ధ్యాస లేదు. తనకున్నటువంటిది ఏంటంటే ప్రేమ. ఆ పిల్లవాడు ఎడల ఆడదు, వెళ్ళిపోయిన దగ్గర నుంచి ప్రేమ మరీ అధికముగా తన బిడ్డ పట్ల ఉండటం మనం చూస్తున్నాం. దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ఎంతగా తప్పిపోతున్నట్లయితే మనల్ని ఇంకా అంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. తన దగ్గరికి రావాలని చెప్పి, తనతో ఉండాలని చెప్పి, తప్పిపోయినా సరే, భయంకరమైన తప్పిదమ్ములు చేసినా సరే, మనకు లీగల్ రైట్స్ ఏమీ లేకపోయినా సరే, ఆయన వద్దకు వచ్చేందుకు, ఆయన వద్దకు రావాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. ఫాదర్స్ లవ్ ఈజ్ యునిక్. తండ్రి యొక్క ప్రేమ అది ఇంకా ఏ విధంగానూ మనకి కనపడదు. అది తండ్రి ప్రేమ అంటే తండ్రి అయినప్పుడే, తండ్రిగా ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది తప్ప మిగిలినటువంటి సమయంలో తెలియదు. అది దానికి బౌండరీస్ అనేటువంటివి, ఎల్ఎల్ అనేటువంటివి ఏమీ లేవు. డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఏమీ లేదు. డిస్క్రిమినేషన్ అంటే వ్యత్యాసం చూపించటం. తనకేంటంటే తండ్రికి ఇద్దరు కుమారులు నా దగ్గర ఉండాలి, సేఫ్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి, వాళ్ళు నేను ప్రేమించాలి, వాళ్ళు నన్ను ప్రేమించాలి, మేమంతా కలిసి ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఇది మాత్రమే తప్ప మిగిలినటువంటివి ఉన్నాయి చూసారు, ఈ లీగల్ అని అదని ఇదని నేను ఇవన్నీ ఆలోచించడు తండ్రి అనేటువంటి వాడు. అయితే పెద్ద కుమారుడు ఆ విధంగా ఆలోచించడు. తాను ఒక బ్రదర్గా లీగల్ రైట్ గురించి ఆలోచిస్తాడు తప్ప తండ్రి ప్రేమను కలిగి తన తమ్ముని ప్రేమించలేడు. ఇవి తండ్రికిను పెద్ద కుమారునికి మధ్య ఉన్నటువంటి తేడాలు. సరే, ఇప్పుడు స్పిరిచువల్ మ్యాటర్స్కి వచ్చి మనం ఆలోచించినట్లయితే ఇలాంటి మత్సరం అనేటువంటిది స్పిరిచువల్ మ్యాటర్స్లో కూడా స్పిరిచువల్ పీపుల్ అంటే విశ్వాసులలోనూ నాయకులలోనూ వీళ్ళలో కూడా మనకి అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది. అది ఎందుకు కనపడుతుందంటే అది స్వభావసిద్ధంగా హృదయంలో ఉండేటువంటిది. అది అవకాశం ఉన్నప్పుడు, అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం బయటికి వస్తూ ఉంటుంది. స్పిరిచువల్ మ్యాటర్స్లో జనరల్గా జరిగేటువంటిది ఏంటంటే ఈ మత్సరం అనేటువంటిది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఉన్నప్పుడు చిన్నవారిని దేవుడు కొంత వాడుకుంటున్నటువంటి సమయంలో, ఘనంగా వాడుకుంటున్నటువంటి సమయంలో పెద్దవాళ్ళకి మత్సరం రాగలదు. అదేవిధంగా మనుషులు నాకన్నా చిన్నవారిని కొంత ఆనర్ చేస్తూ ఉన్నప్పుడు, వారికి సలాములు పెడుతున్నప్పుడు, వారిని ఆదరిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి విషయాల్లో కూడా నాకు మత్సరం రాగలదు. నాకన్నా చిన్నవారికి మంచి అవకాశాలు కనుక వస్తున్నట్లయితే, వాళ్ళు నాకన్నా ముందుకు సాగటంలో బెటర్గా ఉన్నట్లయితే అప్పుడు కూడా మత్సరం రాగలదు. అదేవిధంగా నాకన్నా చిన్నవారు నాకు పోటీ అనుకునేటువంటి సమానులు వీరంతా కూడాను నాయకులకు చేరువవుతున్నారు, నాకన్నా కూడా నాయకులకు దగ్గరగా వస్తున్నారు, సమీపంగా అవుతున్నారు అనుకున్నప్పుడు కూడా మత్సరం రాగలదు. కొన్ని సందర్భంలో నా యొక్క గ్రిప్ నుండి వీళ్ళు తప్పిపోతున్నారు, వీళ్ళంతా కూడా నా చెప్పు చేతల్లో ఉండి పనిచేయవలసినటువంటి వాళ్ళే, వీళ్ళు నా గ్రిప్ నుండి తప్పిపోతున్నారు అనుకున్నప్పుడు కూడాను మత్సరం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడాను రకరకములైనటువంటి మత్సరములు మనలో కనబడగలిగినటువంటి సన్నివేశములు అన్నమాట. ఇక్కడ నేను ఇలా చెప్పడంలో అర్థం ఏంటంటే పెద్దవారనేటువంటి వారు పెద్దవారే, చిన్నవారనేటువంటి వారు చిన్నవారే. పెద్దవారిని తృణీకరించమని చిన్నవారికి నేను చెప్పట్లేదు. పెద్దవారిని ఎప్పుడూ గౌరవించాలి. నీకన్నా ఎన్నో సంవత్సరముల ముందు వచ్చి ఆత్మలో ఎంతో అనుభవం పొందినటువంటి వారిని నువ్వు ఎల్లప్పుడూ కూడాను వారిని గౌరవించాలి, ఆత్మలో పెద్దలుగానే నువ్వు చూడాలి. అయితే పెద్దవారు చిన్నవారిని వారు ఏదో అక్కడే ఉండిపోవాలని, నాకంటే పెద్దవారు కాకూడదని, నాకన్నా కూడాను వారు అభివృద్ధి చెందకూడదని అలా ఆశించకూడదు పెద్దవారు. అదేవిధంగా చిన్నవారు వీరేంట్లే వీళ్ళు చేసేంత కూడా పెద్ద ఇదంట అన్న ఒక రకమైనటువంటి ఆ యాటిట్యూడ్ వచ్చి పెద్దవాళ్ళని లక్ష్య పెట్టకుండా వారుండగానే, పెద్దవారు ఉండగానే వాళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమాలు కొన్ని, వారి రెస్పాన్సిబిలిటీస్ కొన్ని నేను చేసేస్తూ ఉండడం ఇలాంటివన్నీ కూడాను సరైనటువంటి విషయం కాదు. కాబట్టి వారి పరిధి వారికున్నది, వీరి పరిధి వీరుకున్నది, ఇవన్నీ కూడాను ఎప్పుడు సరైనటువంటి బ్యాలెన్స్గా ఉంటాయంటే దేవునితో సంబంధం సరిగ్గా కలిగి ఉన్నప్పుడు ఇరువురికి కూడాను వారి వారి హద్దుల్లో ఉండగలరు, వీరి హద్దులలో వీరు ఉండగలరు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ పెద్ద కుమారుని వలె కాక తండ్రి వలె మనం ప్రేమించటం అనేటువంటిది ప్రతి ఒక్కరిని నేర్చుకోవాలి. దేవుడి వాక్యమును మన హృదయంలో దీవించనుగాక. ప్రార్థన చేద్దామండి. దయమేడైన ప్రభువా, ఈ దినమందు మేము వినటువంటి ఈ యొక్క వాక్యము మా హృదయంలో పలించినట్లుగా సహాయం చేయం తండ్రి. ఒక పెద్ద కుమారుని వలె కాక మేము నీ యొక్క ప్రేమతో నింపబడినటువంటి తండ్రి వలె ప్రేమించుట, ప్రతి ఒక్కరిని గౌరవించుట మాకన్నా కూడా నా నాయన వారు ఎక్కువగా వాడబడవలనని, నీ యొక్క సేవలో ప్రభా ఉన్నతమైన వారిగా నా నాయన వాడబడి నా నాయన నేను మహిమపరిచేవారుగా ఉండాలని చెప్పి మేము ఎల్లప్పుడూ ఆశించేవారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి.